కదా. దీన్ని ఉపదేశవాక్యం అంటారు మహావాక్యాల్లో. తత్వమసి ఉపదేశవాక్యం. అనుభవ వాక్యం ఏది అంటే అహం బ్రహ్మాస్మి. తత్వమసి అని గురువు ఉపదేశించారండి. ఆయన తత్వం మసి అన్నారండి, బ్రహ్మము నువ్వే అయ్యున్నావు నీకు చెప్పారు. మరి మీరేమన్నారు? బ్రహ్మము నువ్వే ఉన్నావు, బ్రహ్మము నువ్వే ఉన్నావు అంటావా? నీకు అనుభవంకి ఏం రావాలి? అహం బ్రహ్మాస్మి రావాలి. కానీ అహం బ్రహ్మాస్మి అనుభవ వాక్యం, తత్వమసి ఉపదేశవాక్యం అయింది. కానీ ఈ వాక్యాలు వాక్యాలుగా ఉంటే ఏం లాభం చెప్పండి. ఇక్కడ తత్వమసి అహం బ్రహ్మాస్మి వివేచన చాలా సంతోషం అండి. బాగుంది బాగుంది బాగుంది. కానీ తత్వమసీతి వచస్త్రిపంచతం త్రిపంచతం. తత్వమసి అనేది మూడా ఐదా అన్నాడు ఇక్కడ. ఈ చర్చ సామాన్యం కదా, అందుకే అప్పయ దీక్షితులు రచనది. మామూలు వాడు లాకే లోకే వాడు కవిత్వమా? త్రిపంచతం. త్రిపంచతం అంటే చూడండి, తత్వం అసి మూడు భాగములు, ఇది త్రి. పంచతం అంటే చూడండి, అహం బ్రహ్మాస్మి పంచతం ఇదనమాట. ఉపదేశవాక్యంలో ఉన్న మూడు కానీ, అనుభవవాక్యంలో ఉన్న ఐదు కానీ మూడు కాదు ఐదు కాదు అన్నాడు ఇక్కడ. ఇది రహస్యం అనమాట. ఇది కొంచెం జ్ఞాన మార్గమే ఒప్పుకుంటా, కోప్పడద్దు దయచేసి. ఎందుకంటే వేదాంతం చెప్తూ గురువుగా చూస్తారు కొంతమంది. ఏం చేస్తాం, తప్పక తప్పదు. తత్వమసి అహం బ్రహ్మాస్మి మూడు కాదు ఐదు కాదు అంటే అది నువ్వై ఉన్నావు అంటే ఇక్కడ అది ఒకటి నువ్వొకటి అయి ఉన్నావు కూడా మూడు వచ్చాయి కదా. కనుక మూడు ఉన్నాయండి. మూడు లేవురా మూర్ఖ. మూడు అనుకుంటున్నావు కనుక నేను మూడు అని చెప్పాల్సి వచ్చింది. కానీ ఉన్నది ఒకటే, అక్కడ త్రీ లేదు పంచ లేదు, ఉన్నది ఒకటే అది అనమాట. అహం బ్రహ్మాస్మిలో ఐదు లేదు, తత్వమసిలో మూడు లేదు, ఉన్నదంటే ఒకటే పరతత్వం. మరి నేను నువ్వు కూడా అదే, అది తెలుసుకో. తెలియదండి అఘోరించు అంటే వేద సాధన చేయని అర్థం. నేను ఇంకోలా చెప్పాను కాదు ఇక్కడ అర్థం. సాధన చేయి మొత్తానికి త్రిపంచతం అక్కడ ఉన్నదా? లేదు. తత్వమసి కనుక అక్కడ లేదు, ఉన్నట్టు కనబడుతోంది. అది వచ్చింది బాధ. ఆయన వేరు నేను వేరు అని వ్యవహారంలో కనబడుతోంది కదండి. కనబడుతుందండి. నీకు తెలియకపోతే ముచ్చుపు చెప్పు కూడా వెండిగానే అనుకుంటావు. ముచ్చుపు చెప్పు తలతల్లాడు వెలుగుతుంది. ఎందుకు? అర్జునం అంటే తెల్లగా ఉంది. ఆ మాట వేశారు ఇక్కడ, శుక్తి దళే రజతం యథార్జునం. వెండి లా కనబడింది ముచ్చపు చిప్ప. ముచ్చపు చిప్ప వెండిలా కనబడడానికి కారణం ఏంటి? రెండిట్లో ఉన్న ఒక లక్షణం తెల్లదనం. అది కనబడ్డం చేత అది నువ్వు అనుకున్నావు. దీన్నే రజ్జు సర్ప భ్రాంతి, శుక్తి రజత భ్రాంతి అని వేదాంతక టెర్మినాలజీ ఇక్కడ వాడేయండి. ఇక్కడ ఆ పదజాలం అలాగే వాడాడు. శూన్యమిదం త్వయి స్ఫురతి శుక్తి దళే రజతం యథార్జునం. ఇప్పుడు వెండి 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 అని నువ్వు అనుకుంటున్నావు, అది ముచ్చపు చిప్ప అన్న వాక్యం అన్నాడు ఎవడు. అంటే అక్కడ వెండి ఉన్నది ముచ్చపు చిప్ప ఉంది అంటావు నువ్వు? అనవ కదా. తెలియనంతసేపు వెండి ఉన్నది, తెలిసిన తర్వాత ముచ్చపు చిప్పే ఉంది, అవునా లేదా? కనుక ముచ్చపు చిప్పని తెలిసాక నిజమేనండి కానీ ఇది వెండేనండి అంటావా ఇంకా? కనుక వెండితనం అనేటటువంటిది ముచ్చపు చిప్పని ఎరుక కలిగకపోయిందా లేదా? అదేవిధంగా బ్రహ్మ సత్యమని ఎరుక కలిగాక జగత్ సత్యమని అజ్ఞానం పోతుంది. అది బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటే స్పష్టం చేశాడు ఇక్కడ. కానీ చాలా బాగుందయ్యా వినడానికి, కానీ అనుభవానికి రావాలంటే సన్యాసనాది. సన్యాసం లేని వాడికి వేదాంత శాస్త్రం అనుభవానికి రాదు. అయితే రేపు నేను పొద్దున కాషాయం బట్టలు వేసుకుంటానండి, అది కాదు అది చెప్పడం. సన్యాసనం అనే మాటకు అర్థం ఏమిటి? సన్యసించుట అంటే సంపూర్ణముగా విడిచిపెట్టుట. అయితే అర్థమంట సన్యాసనం, సంపూర్ణముగా విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెట్టాలి? లౌకికమైన సర్వ విషయాలని కూడా ఇవి మిథ్యాబలే గనక ఇవి నాకు అక్కర్లేదు, సత్యమైన బ్రహ్మయే కావాలి అనే విచారణ మార్గంలోకి వెళ్ళాలంటే ఈ లౌకిక విషయాల మీద ఏముండాలి? అఖండ వైరాగ్యం ఉండాలి. మామూలు వైరాగ్యం కాదు ఇది, మహావైరాగ్యం ఉండాలి. సామాన్య వైరాగ్యం కాదు ఇది. అంత వైరాగ్యంతో ఇవన్నీ విడిచిపెట్టగలిగే సన్యాసనాధికారులు ఉంటే గానీ ఈ తత్వమసి అహం బ్రహ్మాస్మి లాంటి వాక్యముల తత్వం అర్థం కాదు, పట్టదు. కనుకని ఆ సన్యాసనాది శక్తి కూడా నాకు లేదయ్యా, కనుక నేను ఎలా ఉద్ధరింపబడతాను చెప్పు అన్నాడు ఇక్కడది. కనుక ఇంతలో కూడా ఒకటి తెలిసిపోయింది ఏమిటి అంటే, అది కాదు ఇది కాదు మూడు లేదు ఐదు లేదు అంటే ఉన్నది ఒకటే అని చెప్పారు కదా, ఆ ఒక్కటే నువ్వని చెప్పారు కదా, అందుకు నిన్ను పట్టుకున్నానయ్యా, అదేదో నువ్వే కలిగించు అన్నాడు ఇక్కడ. ఇది ఇంకా బాగుంది. కనుకనే జ్ఞాన మార్గం కూడా గొప్పదే గాని అది అంత తేలిక. తథా నబోధయతి, అది ఆ మూడు ఐదు మూడు ఐదుని తెలియజేయట్లేదు, ఒకటనే తెలియజేస్తుంది. కానీ ఆ తత్వము సన్యాసనాది హేతువు, సన్యాసనాదుల చేతనే తెలియబడేది, ఇంకో మార్గంలో తెలియబడదు. త్యాగేనైకే అమృతత్వమానసు, అందరికి తెలుసు కదా, అందరూ తెలుసు కదా ఈ మాట, త్యాగేనైకే అమృతత్వమానసు. విన్నవాళ్ళు వినని వాళ్ళు ఎవరండి? మరి నావైపు ఎందుకు కోపంగా చూస్తారు, వేదాంత ఎందుకు చెప్తామని? అందరికీ తెలిసిందే, తెలిసిన దాంట్లో తెలుసుకోవలసింది నేను చెప్పాను అంతే. ఇక్కడ త్యాగేనైకే అమృతత్వమానసు, ఇంకో విషయంలో తెలుసుకోలేవు. అందుకే ఈశావాస్య విధం సర్వం యత్కించి జగత్యాన్ జగత్తేన త్యక్తేన భుంజీతా మా గురుదత్కశ్య సిద్ధానం. ఏం చెప్తున్నాడు చూసారా? శివకర్ణామృతం వింటే వేదాంత విచారణ కూడా జరిగిపోతుంది. నా వల్ల అవుతుందా అంటూ ఎంత చేశాడు మహానుభావుడు విచారణ. కనుకనే త్యక్తేనా త్యాగేనా రెండు శబ్దములు, త్యాగము అంటే సన్యసనాది ఇది అర్థం అనమాట, త్యాగం అంటే అర్థం. అయితే ఈ సన్యాసం అంటే అన్నిటి మీద విరక్తి పుట్టాలి అంటే ముందు నీ మీద అనురక్తి కలగాలి. అది అది అందుకే సన్యాస కృచ్ఛమశాంతో నిష్ఠాశాంతి పరాయణం, సన్యాసకృత్ అటువంటి వివేకం కూడా నువ్వే కలిగించాలయ్యా అని అక్కడే చెప్పాడు విష్ణు శాస్త్రంలోనే. ఆ భావాన్ని ఇక్కడ గ్రహించండి. కనుక స్వామి ఆ జ్ఞానం కూడా నువ్వివ్వాల్సిందే కదా. కనుక నీ జ్ఞాన మార్గం అంత క్లిష్టమైనది, కర్మ మార్గం అంత క్లిష్టమైనది. ఇంక ఉపాసన, ఉపాసన అంటే అంత తేలిక అనుకున్నారు? అది మంత్రం పట్టుకుని వల్లి వేయడం మాత్రమే కాదు ఉపాసన, భగవద్ రూపాన్ని ధ్యానించాలి. అదొక మార్గం ఉంది కదండి భక్తిలో భగవంతుడు. కొంతమంది అంటూ ఉంటారు అయ్యా వేదాంత విచారణ కంటే భగవంతుడి రూపాన్ని అలా వర్ణిస్తుంటే హాయిగా ఉంటుందండి. ఎంతసేపు 10 నిమిషాలు చెప్తాం, 11 నిమిషాలు చెప్తాం, మళ్ళీ 8:30 అయితే అంటామా లేదా చెప్పండి ఇంకే ఎక్కడండి. పోనీ చెప్తున్నంతసేపు హృదయంలో మెదిలిందా? ఒప్పుకుంటే ఇంత నిన్న రూపవర్ణన చేశాం, ఇవాళ వర్ణించాం, ఆ రూపం వింటూ పరవశించిపోయిన వాళ్ళు ఎంతమంది ఆలోచించండి. కబుర్లకే చాలా చెప్తాం ఇక్కడ. వెంకటేశ్వరుడు రూపం చూస్తుంటే అలా నిలబడిపోవాలని ఉందండి, వాడు వెంటనే తోసేస్తాడు చాలా సంతోషం. నిలబడు 10 నిమిషాలు నిలబడతాడు, అప్పుడు ఆవరించి చుట్టూ చూస్తాం ఆయన్ని కాదు. మీకు కనిపిస్తే పొద్దున పూట ఎవరో రాజకీయ నాయకుడు పలుకుబడితే వెళ్ళి కూర్చుంటారు, ఆయన సంపూర్ణమైన అభిషేకం జరుగుతుంది 45 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత గురకు వినబడుతుంది, ఎందుకంటే తెల్లార్జాము లేచి వచ్చేసాడు వాడు. ఇవి భక్తులు అంటే ఏం మాట్లాడతామండి. వేదాంత విచారణ చెప్పినప్పుడు అది అర్థం కాలేదు కనుక అది కష్టమండి. ఇది అర్థమైనట్టు అనిపించేది కనుక సులభం అండి అంటాం, కానీ ఇది కూడా సులభం కాదు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే భగవంతుడి వైపు వెళ్ళే ఏ మార్గమైనా కష్టమే, సులభం కాదు. నేను సులభంగా దొరకాలనుకోవడమే తప్పు. ఊరకే దొరకనా ఉన్నతోన్నత సుఖము అంత సులభంగా దొరుకుతుంది అనుకున్నారా? మీరు జీవితంలో ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి 20 ఏళ్ళు కష్టపడ్డారే, అల్టిమేట్ అయిన పరమాత్మను పొందడానికి అంత తేలిగ్గా పొందాలనుకోవడమే ఉంది తప్పు, కష్టపడాల్సిందే. తెలుగ్గా దొరుకుతుందా? అందుకే ప్రేమ నగరికి రా కఠిన్ హై అంటాడు. ప్రేమ నగరానికి మార్గం మహాకష్టం. ప్రేమనగరం అంటే పిచ్చి ప్రేమనగరం కాదు, అక్కడ పరమాత్మ ప్రేమ రూప ప్రియంకరి భగవతత్వం అంత కఠిన్ హై, రా కఠిన్ హై. భక్తవని ఏదేవనండి అంత తేలిక కాదు. అందుకే దమ్మును వాడి రండి మార్గంలోకి అంది ఉపనిషత్తు తెలుసా? దమ్మును వాడు రావాలి. నాయమాత్మా బలహీనైన లభ్య, నాయమాత్మా ప్రవచనైన లభ్య, దడిష్ట బలిష్ట. అందుకే మొన్నట్టుండి దండీలు తీస్తున్నానండి అన్నాడు ఒక అద దడిష్ట బలిష్ట. అందుకే ఈ మాట చెప్పి ధైర్యంగా రండి లోపలికి, ధైర్యం ఉన్నవాడు రండి అని పిలిచారండి స్వామి వివేకానంద. గర్జన చేశాడు మహానుభావుడు. ఆ మహానుభావుడు 150వ జయంతి అంటే ధైర్యస్తులు వెళ్ళగలిగిన మార్గం అది, సాహస మార్గం. సాహస కానివాడు జీవిత సమరానికి పరికినాడు అంటాడు ఒక ఆధునిక కవి. సాహసం ఉండాలి లోకంలో ఏది సాధించాలనే సాహసం ఉండాలి. పరమార్థం సాధించాలి. ఏది పొందితే ఇంకేది పొందక్కర్లేదో అది పొందాలంటే ఇంకెంత కష్టపడాలో చూడండి. ఇక్కడ ఎల్కేజీ యూకేజీల కోసమే నానా కష్టాలు పడుతున్నాం, బ్రతుకు పరమార్థం అది, అది ఎంత కష్టపడాలి. అందుకే స్వామి నీ రూపాన్ని ధ్యానిస్తే తరించిపోతావని ఒక మార్గం ఉన్నది. కొందరు అంటూ ఉంటారు రూపధ్యానం చేయాలండి, రూపం లేకుండా ధ్యానించాలండి. అప్పుడు ఏదో ఒకటి రెడీగా ఉన్నట్టు, ఏది చేత కాదు వచ్చింది కాదు, ఏదో ఒకటి ధ్యానించిన తర్వాత మరొకటి వస్తుంది. అప్పుడు రూపాన్ని నిరసించడం, నామాన్ని నిరసించడం, మొదటి నుంచి అది చేస్తుంటే పాపం పోయి ఏదో ఒకటి నిలబడేది అక్కడ. స్వామి నీ దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిద్దామంటే ఇవన్నీ కూడాను వేషాలు లేకుండా ఉన్నదున్నట్టు భగవంతుడి ముందు ఒప్పుకునే నిష్కపట భక్తి. నువ్వేదున్నా లేకపోయినా నిష్కపటం అక్కడ తెచ్చుకోవచ్చు. నిష్కపటం ఉన్నదున్నట్టు ఆయన దగ్గర ఒప్పుకో. ఒప్పుకుంటున్నాడు చూడండి, మన మనస్సుని స్కాన్ చేసి చూపిస్తున్నాడు ఈ శ్లోకాల్లో ఒక్కొక్కటి కూడా. సన్మహనీయమీశ తవ సవయవం వపురీస సాగమం చిన్మయ విగ్రహస్య పరిశీలనమీశ్వర మే భవేత్ కథం త్వన్మయ భావనాత్ హృది నాస్తి హి నాస్తి నాస్తి మే జన్మ నిరర్థకం హి శివ శంకర మామవ పార్వతీపతే. సన్మహనీయమీష నీ రూపాన్ని ఒక్కసారి ధ్యానిద్దామంటే అదేం తేలికయ్యా, నీ దివ్యమంగళ విగ్రహం అది సన్మహనీయం. మళ్ళీ మహనీయ శబ్దం వచ్చింది, సత్పురుషుల చేత పూజింపబడే రూపము నీది ఈశ్వర. సత్పురుషుల చేత యోగుల చేత ఆరాధింపబడే దివ్యమంగళ విగ్రహం నీది. అలాంటి నీ స్వరూపము సవయవం వపుహు ఈశా తవ. నీ యొక్క అవయవాత్మకమైనటువంటి సగుణ సాకారమైన సకల రూపం ఏదైతే ఉన్నదో ఆ రూపాన్ని ధ్యానించాలి అంటే ఆ రూపం ఎలా ఉంటుందో మాకు చెప్పిందేది? శివరూపం ఎలా పెడితే అలా మీరు ధ్యానిస్తారా? దానికి ఒక పద్ధతి ఉందా లేదా? ఆ పద్ధతి చెప్పింది ఎవరు? సాగమం, ఆగమ శాస్త్రంలో వర్ణించాయి. కనుక శాస్త్ర సమ్మతమైన నీ యొక్క దివ్యమంగళ అవయవ సహితమైన రూపాన్ని ధ్యానించాలి అంటే అది చిన్మయ విగ్రహం. అది చిన్మయం. పరమేశ్వరుడు విగ్రహం మృణ్మయం కాదు, చిన్మయం. మన శరీరాలన్నీ మృణ్మయాలు, భగవంతుడు ధరించిన మంగళ విగ్రహం చిన్మయం. అది చిన్మయం, చిద్వస్తువే అందులో దాగుంది. ఇది మృణ్మయం, అది చిన్మయం. కనుక మృత్తును వదిలి చిత్తును పట్టుకో, మృణ్మయ శరీరంతో చిన్మయాన్ని ధ్యానించు. అది చెప్పాడు ఇక్కడ. చిన్మయ విగ్రహస్య పరిశీలనమీశ్వరమే భవేత్ కథం. నీ చిన్మయ విగ్రహము శాస్త్రం వర్ణించింది, సత్పురుషులు పూజించేది. మూడు లక్షణాలు ఉన్నాయి నీ శరీరానికి. అలాంటి శరీరాన్ని ప్రతిదీ నేను అలా ధ్యానిస్తూ ఉండాలంటే నా వల్ల ఎక్కడవుతుందయ్యా? స్వామి పాదాలు ధ్యానిస్తే ఒక ప్రయోజనం, స్వామి ముఖం ధ్యానిస్తే ఒక ప్రయోజనం, హస్తం ధ్యానిస్తే ఒక్కొక్క ప్రయోజనం, దేవతా రూపంలో ఒక్కొక్క అవయవ ధ్యానం ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. అలా ఒక్కొక్కటి ధ్యానిస్తూ మొత్తంగా ధ్యానించుకోవాలి. అదే సౌందర్యలహరి చేయించిన ధ్యానం, అదే శివకర్ణామృతం చేయించిన ధ్యానం. ఆ ధ్యానాన్ని మనం గ్రహించుతున్నాం ఇక్కడ. అది అలా పరిశీలించగలిగే శక్తి నాకెక్కడుందయ్యా? ఎందుకంటే అలా పరిశీలించాలి అంటే నా హృదయానికి ఒక లక్షణం ఉండాలి. ఏంటి తెలుసా? ఎంత ప్రాక్టికల్గా చెప్తున్నారు చూడండి దీక్షితుల వారు, అది గమనించాలి. మన కోసం చెప్తున్నారు. ఇంత చక్కగా చెప్పిన నీ రూపం శాస్త్రం వర్ణించింది, నేను వర్ణించాను, నేనా ఈయన వర్ణించింది చెప్పాను. ఇంత చక్కగా చెప్పినా మనం హృదయంలో నిలుపుకుంటున్నామా రూపాన్ని? ఒక్కసారి చెప్పండి, సిన్సియర్గా చెప్పండి. లేదు. ఎందువల్ల? హృదయంలో నిలుపుకోవాలంటే నాకొక్క స్థితి ఉండాలి నా హృదయానికి. ఇది పుస్తకాల వల్ల రాదు, అది దేని వల్ల రాదు? అది త్వన్మయ భావన. గొప్ప మాట వేశాడు, త్వన్మయ భావన. దీన్ని మనం తన్మయ భావన అని మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్వామితో కబుర్లాడుతున్నాడు కనుక త్వన్మయ అన్నాడు. నీమయమైన భావన నాకు లేదయ్యా అన్నాడు. ఇక్కడ ఉండవలసింది ఏంటండి? స్వామి రూపం నిలవాలంటే తన్మయం, తత్మయం, తన్మయం. మనం ఇంకా ప్రపంచపు రూపం మర్చిపోయి పరమాత్మ రూపంతో తన్మయం అయిపోవాలి. మన మనస్సు అందులో లీనమైపోవాలి. అయితేనే కదా నిలుపుకోగల నువ్వు. అలా నిలుపుకోవాలని ఎంత తాపత్రయమండి. భగవంతుడి రూపాన్ని అలా ధ్యానిస్తూ ఉంటే మీకు గుర్తొస్తుంది. ఈ రూపాన్ని అలా చెప్తూ ఉన్నప్పుడు మూడు కళ్ళు అని వర్ణించినప్పుడు నిన్న అక్కడ శృంగేరి శంకర మఠంలో చెప్పారు. ఆ చెప్పినప్పుడు కరెంట్ లేదు. ఆ కరెంట్ లేనప్పుడు లైట్ పెట్టారు. ఆ లైట్ పెట్టినప్పుడు నేను వెనక్కి తీయమని చెప్పాను. అప్పుడు ఇంకోళ్ళు అన్నారు వెనక్కి తీయడానికి వీల్లేదన్నారు. ఎంత పొగరు వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళిపోయింది ఆలోచన చూడండి. వెళ్ళిపోయిందే లేదా? ఎక్కడికి పోయింది? ఎటో ఎటో పరిగెత్తిపోయింది. అసలు ఉండవలసింది లేదు. ఎందుకు పోలేదు? తన్మయం లేదు అక్కడ. అక్కడ పెట్టావా ఏకాగ్రత నిలపలేకపోయావు. అది ఏకాగ్రత. ఇంకో అర్థం ఏకాగ్రత. ఏకాగ్రత ఉంటే అదొకటి వస్తుంది. కానీ ఏకాగ్రత లేనివాడిని నేను. ఏకాగ్రత ఉంటే తన్మయత్వం ఒకటి వస్తుంది అయ్యా. లీనం అనేది ఒకటి వస్తుంది. ఏకాగ్రత లేని వాడికి లీనం ఎక్కడొస్తుంది? కనుక నాకు బుద్ధికి నిలుపుదల చేసేటటువంటి శక్తి లేదు, ఏకాగ్రత లేదు, మయత్వం రాదు. మయత్వం రాదు గనక మహాత్ములు పూజించే శాస్త్రం వర్ణించే చిన్మయ విగ్రహాన్ని సంపూర్ణంగా దర్శించగలిగే స్థితి నా హృదయానికి లేదు. కనుకనే నీ రూపం ధ్యానిస్తే మోక్షం పొందిపోతాం అని కూడా ధైర్యంగా చెప్పలేని పరిస్థితి నాది. అందుకే తన్మయ భావనాతు హృది ఉందా లేదా ఆలోచించుకో. లేదు 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 గట్టిగా చెప్తున్నాను దగ్గర. ఏమని? తన్మయ భావనాతు హృది నాస్తి 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 మే. ఓపెన్ చేస్తున్నాడండి హృదయాన్ని. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఇది. తన హృదయాన్ని ఆయన ముందు ఓపెన్ చేస్తున్నాడు. నాకేమీ లేదయ్యా గొప్పగా చెప్పుకోవడానికి. నీ అనుగ్రహం పొందడానికి పనికొచ్చే ఒక్క వస్తువు లేదు స్వామి నా దగ్గర. నేనేం చేయమంటావు? మనం విడిచిపెడతావా? విడిచిపెట్ట. నిన్నే పట్టుకుంటా. ఏమీ లేదని పట్టుకుంటాను. ఆర్తి చూడండి ఇక్కడ. మొత్తానికి ఒక్కటి ఒప్పుకుంటా, ఇది లేదు. నీ రూపాన్ని ధ్యానించే శక్తి లేదు అంటే ఉపాసన మార్గంలో వీక్కు, జ్ఞాన మార్గంలో పరమ వీక్కు, ఇందా కర్మ మార్గంలో బాడీయే వీక్కు. పుణ్యకర్మలు చేయాలంటే స్నానం చేస్తే జలుబు వస్తుంది, యజ్ఞం చేస్తే వేడికి మరుగు జబ్బు వస్తుంది. ఏం చేస్తాం? గట్టిగా జపం చేస్తే కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు. కానీ కర్మ మార్గంలో ధరించలేను, జ్ఞాన మార్గం చేత కాదు, ఉపాసన మార్గంలో ఏకాగ్రత లేదు. గట్టిగా వర్ణించుతాను కూర్చోవేయంటే నిద్ర వస్తుంది. పోనీ నువ్వు చెయ్యలేవు, అవతలవాడు వర్ణిస్తే పోని భావిస్తావంటే అక్కడ నిద్ర వస్తుంది. ఇది కర్మయ్య. మొత్తాన్ని కూడా తెలిసింది ఏమిటంటే నాస్తి నాస్తి నాస్తి. మూడు మార్లు అన్నాడు చూడండి. లేదు లేదు లేదయ్యా. మొత్తానికి తేలిపోయింది ఏంటంటే జన్మ నిరర్థకం హి శివ శంకర మమ పార్వతీపతే. నువ్వు ఇచ్చిన జన్మ అంతా వ్యర్థమైపోయింది స్వామి. ఇంకెలా తరిస్తాను నేను? తరించాలంటే ఇదే ఈ ఒక్కటే ఆధారం. ఈ ఒక్క బతుకు ఇలా మూడింట్లోనే సిద్ధం కాలేదు. పోని ఇంక ఇది చేత కాలేదు, మరొకటి చేతన వాళ్ళు చూడండి. ఎన్ని ఎన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో. ఇందులో ఏది పట్టుకున్నా దీన్ని నెక్స్ట్ స్టెప్లుగా తీసుకుపోతుంది. అదా ఇదా అని ఆలోచించినప్పుడు బతుకైపోతుంది. ఏదో ఒకటి పట్టుకుంటే ఎక్కడికో దగ్గరికి వెళ్ళగలదు. ఏదో ఒకటి అంటే శాస్త్రం చెప్పిన ఏదో ఒకటి, కింద అతకుండా అండర్లైన్ చేసుకోండి, ఏదో ఒకటి అంటే శాస్త్రం చెప్పింది, అది లేదు. రూపమ వీక్షితం నతవ రుద్రమయే కథాపి నశ్రుతౌ. పోనీ ఇంకోటైనా చేశానా? రూపమవేక్షితన్న, నీ రూపాన్ని ధ్యానించలేదు. సరే, ఎప్పుడైనా చక్కగా నీ దివ్యమంగళ విగ్రహాన్ని చక్కగా అలంకరించి, అలంకరించబడిన నీ దివ్య లింగాన్ని కానీ నీ విగ్రహాన్ని కానీ చక్కగా కళ్ళారా చూశానా? అదీ లేదే. ప్రాతకాలమో సాయంకాలమో నువ్వు శివాభిషేకం చేసుకుని ఒక బిల్వదళం పెట్టి అలంకరించుకున్న లింగాన్ని కళ్ళారా చూడు, అది కూడా పాపం పొగుడుతుంది. హృదయంలో చూడలేకపోతే ఎదురు చూడు, లేదా గుడికి రా, చక్కగా అలంకరించిన శివలింగాన్ని కళ్ళార చూసుకో, ఎంత ఆనందకుంటుంది. ప్రాతర్లింగము మాపతే రహరహ సందర్శనం స్వర్గదం, మధ్యాహ్న హయమేధ తుల్య ఫలదం, సాయంతనే మోక్షదం. శంకర భగవత్పాదులు వారు చెప్తున్నారు, ప్రాతకాలంలో శివలింగం చూస్తే స్వర్గదం, స్వర్గాది లోకాలు జరుగుతాయట, మధ్యాహ్నం చూస్తే యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది, సాయంత్రం చూస్తే మోక్షం లభిస్తుంది చెప్తున్నాడుగా. అంటారు కానీ చూస్తే వచ్చేస్తుందా? అదొకటి నీకు ఇలా చూడడం చూడడం వల్ల పాపం పోయి ఎప్పటికైనా మోక్షానికి కావలసిన జ్ఞానానికి కావలసిన ప్రయత్నం ఏదో చేస్తాం, సక్సెస్ అవుతుంది. ఇది అర్థం. సాక్షాత్ కాకపోయినా క్రమాత్, అది తెలుసుకోవాలి. అది తెలుసుకోక వీడి వేగం వచ్చేయండి అంటే ఇది కూడా చేయలేదు వాడు, ఇంకెప్పుడు బాగుపడతాడు చూడండి. ఇక్కడ అందుకు ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు ఏంటంటే, స్వామి కనీసం అలంకరించిన దివ్యమంగళ విగ్రహం చూడలేదు, మా ఏహ కథాపి నశ్రుత, నీ కథలు వినలేదయ్యా, అదేనా చేయలేదు. భగవత్ కథలు విన్నా తరించిపోతాం, అది చేయలేదు. కథాపి నశ్రుత, నీ యొక్క కథలు, నీ లీలలు, నీ విషయములు, నీ విషయములు వినలేదు. పోనీ కనీసం ధూప సువాసనాపి మమ నాసికత నాసికాంగత నా, నీకు పెట్టిన ధూపం యొక్క వాసన కూడా నేను చూడలేదు. ఇవన్నీ ఫలితములండి. ఊరికిన అగరత్తి వెలిగించి వాసన చూసుకుంటే ఏమీ రాదు. భగవంతుడికి సమర్పించిన ధూపం కానీ మనకు వాసనగా లోపలికి వెళితే మన లోపల పాపపు దుర్వాసనలు పోతాయి. తెలుసుకోండి, ఇక్కడ గొప్ప విషయం. భగవంతుడికి సమర్పించిన దీపం చూస్తే నీ లోపల అజ్ఞానపు చీకటి పోతుంది. భగవంతుడు సమర్పించిన ధూపము వాసన చూస్తే నీ లోపల పాప వాసన పోతుంది. ఊరికనే దీపాలు వెలిగించుకు చూస్తే ఏం లాభం లేదు, ఇక్కడ ఏదో బయట చీకటి పోతుంది. అందుకే భగవంతుడు సమర్పించిన వస్తువు అంటే ఏమనుకున్నారు? అంత తేలిక. అంటే పూజాందుని కూడా తక్కువగా చూడకూడదు. భారతీయ సంస్కృతి చెప్పిన ప్రతి మార్గము ఉత్తమమే, ఏది తక్కువ కాదు ఇక్కడ. అందుకే గొప్ప మాట చెప్తున్నాడు, ధూప సువాసన పికణ తోషణను మమ నాసికాంగత, అది కూడా లేదే. పోనీ అది చేయలేదు, నీ కబుర్లు వినలేదు. పోనీ నేనైనా చక్కగా నీ పేర్లు ఏవైనా హాయిగా అంటూ ఉన్నానా అంటే, నాపి సుపీత మీషదపి నామకథామృతం. పో నోరారా నీ పేరేనా అన్నానా అంటే అది లేదు. చూడండి ఎటు నుంచి తీసుకొచ్చాడు, కర్మ జ్ఞాన రూపధ్యాన, ఇప్పుడు ఆఖరి పూజ, అది లేదు. పోనీ ఎక్కడైనా కూర్చొని నామస్మరణ చేయరా బాబు, పూజ పురస్కారం లేకపోతే పోయే, అదేనా చేస్తున్నానా? అసలు కష్టం ఉందా ఏమైనా నామస్మరణలో? రూపాయి పెట్టాలా కట్టాలా, ప్రయాణం చేయాలా, గుడికి వెళ్ళాలంటే రిక్షా వాడుకు ఆటో వాడుకు డబ్బులు ఇవ్వాలి, దీనికి అది కూడా లేదే. ఎక్కడ కూర్చొని శివాయ నమః చాలా తేలిక. బయలుదేరుతూ ఇంటి దాకా వెళ్ళేటప్పుడు శివాయ నమః కంటిన్యూగా అనగలరేమో ట్రై చేయండి, ట్రై చేయండి. అంత తేలిక. 24 గంటలు నామం చేసుకుంటే చాలటండి, చాలా సంతోషం. చేయగలవా? 1 గంట సేపు ఆపకుండా నామస్మరణ చేయగలవా? భజనలు నేను చెప్పట్లేదు, చేయండి. అది కూడా లేదయ్యా, నా పిసుపీత మీషదపి నామకథ. అలాగని చేయలేదని అన్న కానీ చేయాల్సినది చేయలేదు నీ నామకథామృతపానం. అందుకే సుపీతం అన్నాడు. సుపీతం అంటే చక్కగా తాగలేదు, నీ నామామృతం కూడా తాగలేదు, ఇది చేయలేదు. కనీసం ఏదీ చేయకపోయినా అంఘ్రివారిన స్థాపిత ఆత్మమూర్ధిని, నీకు అభిషేకం చేసిన జలం కనీసం నెత్తి మీద కూడా జల్లుకోలేదయ్యా నేను. ఇందులో ఏది చేసినా చేసినంత మేర బాగుపడి ఆ పై మేరకు అదే తీసుకెళ్తుంది. అది కనీసం నువ్వు ఒక్కసారి మేడ మీదకి వెళ్ళలో, కనీసం లిఫ్ట్లో కాల్ పెట్టు, అదేనా తీసుకెళ్తుంది. లిఫ్ట్ మేడ కాదు కానీ మేడకు వెళ్ళడానికి సహకరిస్తుంది. ఇలా ఆలోచించుకోండి, మెట్టి మీదైనా కాలు పెట్టు కనీసం, లిఫ్ట్ కాకపోతే. ఏదీ చేయకుండా కబుర్లా, నేను ఏదీ చేయలేదయ్యా అని ఒప్పుకుంటున్నాడు, అదేనా చేయి కనీసం. రూపమ వీక్షితన్న తవ రుద్రమయే కథాపి నశ్రుత, ధూప సువాసనాపి గణ తోషణ నో మమ నాసికాంగత, నాపి సుపీత మీషదపి నామ కథామృత మంగివారి నస్థాపితమాత్మమూర్ధ్ని శివశంకర మామవ పార్వతీపతే. అంతేకాదు, పోనీ ఇంకోటి చేసిన పూజ చేయలేదు, ధూపం వాసన చేయలేదు, నేనెప్పుడైనా పొరపాటునైనా నీ మీద కాసింత నీళ్లు పోసానా, కాసింత భస్మం వేశానా? పాదయుగం కదాచిదపి బాలతయా తవ నర్చితమ్మయా. బాలతయా అంటే అజ్ఞానము చేత నీ పాదాలను ఎప్పుడు అర్చన చేయలేదయ్యా. పోనీ స్తోత్రం చేశానా అంటే, ఒక స్తోత్రం చదవంటే నోరు కూడా తిరగదు నాకు. స్తోత్రం ఎక్కడెక్కడ చెప్పారో ఆ శాస్త్రాలు తెలియవు. వేదమహం నా శాస్త్రమపి వేది, వేద్మి తవేశ్వర నస్తుతికృత. వేదము గాని శాస్త్రం గాని తెలియదయ్యా, నిన్ను స్తోత్రం చేయాలంటే. మరేం తెలిసయ్యా నీకు, ఇన్ని తెలియవు 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 అని తెలిసే చెప్పావు కదా, తమరికేం తెలుసో చెప్పడు పోని, అదేనా సంతోషిస్తా అంటే నాకు తెలిసింది ఒకటే చెప్తున్నాడు చూడండి. వాదరతోహం అల్పగృహ వాసనయ నితర మహర్నిశం సాదరం. నాకు రెండు తెలుసు, ఎప్పుడు పనికిమాలిన కబుర్లు ఆడుకుంటూ వాదాలు చేయడం తెలుసు, అది బాగుందా ఇది బాగుందా, ఇది సత్యమా అది సత్యమా, పనికిమాలిన వాదాలు చేసుకుంటూ వ్యర్థం చేసుకుంటున్నాను కాలాన్ని. కొంతమందికి పాపం వేదాంతం ఉపనిషత్తు బెటర్ అంటారా మంత్రశాస్త్రం బెటర్ అంటారా అని, ఇంక బెటర్ అంటారాలోనే ఉన్నాడు, ఏది పట్టుకోలేదు వీడు. లాజిక్లు తీయమంటే గుడికి వెళ్ళినంత మాత్రం నస్తుందా అండి అని లాజిక్లు ఆర్గ్యుమెంట్లు తర్కాలు చేస్తూ పనికి మాలిన వితండవాదాలు చేసుకుంటూ నా పరిమిత బుద్ధికి అందినటువంటి జ్ఞానమే జ్ఞానం అనుకుంటూ దానితో జ్ఞానలవ దుర్విదగ్ధం మిడిసి పడిపోతూ కుతర్కాలు చేస్తూ తిరుగుతున్నాను. వాద రతోహం దొరికితే చాలు అవతల వాడితో కూర్చొని వాదం పెట్టుకోవడమే ఇది చేస్తున్నది. రెండవది ఏమిటి అంటే అల్ప గృహ వాసనయ నితరాం అహర్నిశం సాదరం. నేను ఎక్కువ ఆధారంగా దేని మీద ఉన్నానో తెలుసా, అల్పమైన గృహవాసనల మీదే ఎక్కువ ఆధారం పెట్టుకున్నాను నేను. అది ఎందుకంటే రోజు మొత్తం మీద భగవంతుడి గురించి గంట రెండు గంటలు చెప్తే దానికి కొన్ని కండిషన్స్ ఉంటే చెప్తా లేదా వెళ్తా, ఎందుకంటే నాకు మొత్తం మీద టైం ఉండాలి ఆ రోజు, పైగా నాకు వేరే అపాయింట్మెంట్ ఉండకూడదు, రిటైర్ అయి ఉండాలి, పని పాట లేదా ఏంటి వేదాంతం వినడానికి భగవంతుడి గురించి వినడానికి అంటే ఇన్ని ఉండాలన్నమాట. అంటే ఇది ముఖ్యం అది కాదు అని మనం అనుకుంటూనే ఉన్నాం, మా తీరిక దొరికితే వస్తాం, తీరిక దొరికితే భగవంతుడి గురించి వింటాం అనగానే మన ప్రయారిటీ దేని మీద ఇచ్చాం, అదే అనమాట. అంటే నా రతి దేని మీద ఉంది, నా ఆసక్తి దేని మీద ఉంది, నా ఆధారం దేని మీద ఉన్నది, నీ మీద కాదు లౌకిక విషయముల మీద ఉంది. కల్ప గృహ వాసనయాని తరం అహర్నిశం సాదరం అది ఒప్పుకోవాలి ఆయన ముందు, అందరి ముందు చెప్పదు బాగోదు, నాకు ఇవే చేతకావు అంటే ప్రతివాడు బాగు వాడి ముందు చెప్పకూడదు, ఆయన ముందు చెప్పుకుందాం. ఎందుకంటే చెప్పకపోయినా ఆయన తెలుసు కనుక తెలిసిన వాడి దగ్గర ఒప్పుకుంటే పోలే హాయిగా, కనీసం ఒప్పుకున్నవాడు సంతోషిస్తాడు కనీసం. కనుక వాదరతోహం అల్పగృహ వాసనయానితర మహర్నిశం సాదరం ఆశువీక్ష శివశంకర మామవ పార్వతీపతే. కనుక ఇంత భ్రష్టుండేను నన్ను ఎప్పుడూ కాపాడుతానంటే ఇంకా భ్రష్టుండైపోతాను కనుక ఆశువీక్ష వెంటనే చూసి కాపాడేయి అన్నాడు. ఇక్కడ వెంటనే కాపాడవయ్యా, ఎందుకంటే నేను పడుతున్న బాధ నీకు తెలియదు, అసలు నాలాంటి బాధ నీకు ఎలా తెలుస్తుందయ్యా. ఇప్పుడు తలనొప్పి తలనొప్పి అని మనం అంటూ ఉంటే అయ్యో పాపం అవతల వాడు అంటాడు అవునా లేదా, ఎందుకంటాడు, వాడికి కూడా తలందు గనక, వాడికి ఒకప్పుడు ఎప్పుడు నొప్పి వచ్చి ఉంటుంది గనక నేను ఎప్పుడు వాడు అర్థం చేసుకుంటాడు అంతే. ఇక్కడ ఈ తర్వాత భావం వచ్చినప్పటికి కదిలించేస్తాడండి మహానుభావుడు. నీ బాధ అవతల వాడు అర్థం చేసుకోగలడు ఎప్పుడు అంటే వాడికి కూడా నీలాంటి ఒక శరీరం ఉంది గనక ఆ శరీరానికి బాధ అంటూ ఒకటి తెలుసు గనక నీ బాధను వాడు ఊహించి వాడి బాధతో పోల్చుకుని అయ్యో నువ్వు బాధపడుతున్నావు కదా అని సహానుభూతి సా అనుభూతి చూపిస్తాడు. ఇది సానుభూతి అంటే వాడి అనుభూతితో నీ అనుభూతిని కలుపుకుని అయ్యయ్యో అంటాడు, అలా అనగలగడమే పుణ్యం అనుకోండి, కానీ నీకు నాపై సానుభూతి ఎలా ఉంటుందయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నీ దేహం నా దేహం ఒక్కట, నేను జనన మరణ బాధలు పడుతున్న దేహంలో ఉన్నాను నేను, ఆ బాధ లేనివాడు నువ్వు కనుక నా బాధ నీకేం అర్థమవుతుంది అన్నాడు ఇక్కడ. ఎంత గొప్ప మాట చూడండి అనడంలో, కొంతమంది నా బాధ నీకే అర్థమవుతుంది పడితే తెలుస్తుంది, అందరికీ పడుతూనే ఉంటారు బాధ లేదు, ఇవాళ వీడికి వచ్చింది రేపు వాడికి వస్తుంది అంతేగాని ప్రతివాడికి ఇట్లాంటి బాధలే, అటు ఇటు తేడాలంతే, ఏరైతే పళ్ళు కొట్టుకోవడానికి కానీ గ్రానైట్ రాయితో కొట్టాడా లేదా సముద్రపు రాయితో కొట్టాడా, ఎలా కొట్టినా రాలేదు పళ్ళే, కానీ ఎన్ని రకాలైనా ఈ శరీరంతో అందరి బాధలు ఒక్కటే, ఎవడి బాధలైనా ఒకటే, కానీ ఎవడికి వాడిదే పెద్ద బాధలు అనిపిస్తూ ఉంటే అదొక బాధ ఈ ప్రపంచంలో చిత్రం, ఎవడి బాధలేని ఒకటే, ఎందుకంటే అందరూ ఒకేలాంటి ఉపాధులు. నీ ముందు కూర్చుని నా బాధ అర్థం చేసుకో అంటే నువ్వు అర్థం ఎలా చేసుకుంటావే బాబు మహానుభావ. స్వర్గన దీశ సాయక నా జన్మ భవచ్చ మృతిచ్చ సంతితి. స్వర్గన దీశ సాయక, ఎంత చక్కటి మాట, స్వర్గనది అంటే గంగాది, గంగానది, ఈ గంగాది సర్వనదులకు గమ్యమైన సముద్రం అంతే, స్వర్గనదీశ అంటే నదులకు గమ్యం సముద్రం, ఆ సముద్రాన్ని అమ్ములుపుదిగా చేసుకున్నవాడా ఇది సంబోధన. నదీశ సాయక అంటే సముద్రమును అమ్ములుపుదిగా చేసుకున్నవాడు అవునా లేదా, త్రిపురాసుర సంహార సమయంలో సముద్రాన్ని అమ్ములుపుదిగా చేసుకున్నట్ట అయినా భూమిని రథంగా చేసుకున్నట్ట. స్వర్గనదీశ సాయక నా జన్మ భవశ్చ మృతిశ్చ సంతితే, నీకు జన్మ మృతులు లేవయ్యా, అందుకే దుర్గమమేష తద్బహున దుఃఖమిదం భవతానుభూయతే అందుకే ఈ సంసారపు బాధ నీకు తెలియదు. భర్గ తదేవ మే భిరతి బాధక భావము పైషిణో ధ్రువం, నా బాధ నీకు తెలియదు గనక నన్ను నువ్వు ఉపేక్ష చేస్తున్నావు. నీ బాధ తెలియదు నాకు ఎందుకు చెప్తావంటే ఈ బాధలన్నీ కల్పించిన వాడు గనక నీకే చెప్తున్నాను అన్నాడు. ఇక్కడికి వచ్చిందండి సర్గలయ స్థితీశ శివశంకరాది. సర్గలయ స్థితీశ అంటే సృష్టి స్థితి లయలన్నీ చేస్తున్నవాడు నువ్వు. నీకు సృష్టి లేదు, స్థితి లేదు, లయ లేదు, కానీ జగత్తుకి సృష్టి స్థితి లయలు చేసేవాడు నువ్వు గనక అందులో భాగం నేను గనక నేను పుట్టానన్నా పెరిగానన్నా సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నానన్నా నా కర్మ కొద్దీ అనుభవిస్తున్నానన్నది నిజమైన ఆ కర్మకు ఫలమిచ్చేవాడు నువ్వన్నది అంతకంటే నిజం గనక నేను శరణు వేడుతున్నాను అది చెప్పాడు. అంటే భగవంతుడే కల్పించాడని కాదు, కర్మ కొద్దీ కల్పించాడు. నువ్వు కల్పించకపోతే ఇది కూడా జరగదు, నా కర్మానుభవం కూడా జరగదు, అందుకు నేను శరణ వేడుతున్నానయ్యా అని అద్భుతంగా ఇక్కడ ముగించుతూ ఆకృతి రేవ నస్తి తవహ కథమీశ్వర భావయామ్యహం స్వీకృత హేతి భూతి విశేష జటా వికా కపాల మాలికే ధీకృత విగ్రహే విషమ దృష్టి దిగంబర పంచవక్త్రతా సాకృతి భీతి దాహి శివశంకర మామవ పార్వతీపతి. పంచముఖాలతో దశ భుజాలతో ఉన్న నీ దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానించమంటావు, నీకు రూపం లేదంటావు. ఈ రూపం నేను ధ్యానించేటప్పుడు ధీకృత విగ్రహే, గొప్ప మాట విషయం, బుద్ధితో కల్పించిన విగ్రహము. అంటే కొందరు అంటూ ఉంటారు భగవద్ రూపం ధ్యానిస్తున్నానంటే నేను ఊహించిందే కదా అది ఆయన రూపం ఎలా అవుతుంది అని అంటూ ఉంటారు. కనుక ధీకృత విగ్రహే నా బుద్ధి సృష్టించిన రూపం కదా అని అనుకుంటూ ఉంటారు మధ్యలో, అది సరిగ్గా సాగ ధ్యానం. ధీకృత విగ్రహం అనే మాట రెండు రకాల అందాలు ఉన్నాయండి. నా బుద్ధితో ఊహించుకున్న రూపం ఒక అర్థము, ధీకృత విగ్రహం అంటే నీకు బుద్ధి పుట్టి నువ్వు కల్పించుకున్న రూపం అని అర్థం ఒకటి. అది అంత అంత అర్థం. ఆయన బుద్ధి పుట్టింది వీడిని అనుగ్రహిద్దామని అనుగ్రహించాలని రూపం ధరించాడు ఆయన, అది ధీకృత విగ్రహే. నా కోసం నువ్వు అనుగ్రహించి ఈ పంచముఖాలతో దశభుజాలతో శోభిల్లుతుంటే అంత విస్తారమైన స్వరూపాన్ని అంత అత్యద్భుతమైన రూపాన్ని అల్పుడు నేను చూస్తే నాకు భయం కలుగుతుంది అయ్యా స్వామి, అది మనసులో పట్టుకోలేకపోతున్నానయ్యా అన్నారు. ఇక్కడ అంటే అల్పుడు చిన్నప్పటి నుంచి కేవలం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో వాగు కూడా చూడని వాడు ఒక్కసారి సముద్రం దగ్గరికి వెళ్తే అమ్మో అంత సముద్రమే దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటాడే లేదా? అపారమైన అత్యద్భుతమైన ఆనందమయమైన అఖండమైన నీ స్వరూపాన్ని చూడాలంటే అలాంటి ఆశ్చర్యకరమైన భీతి కలుగుతున్నది అయ్యా, కనుక స్వామి నాకేమీ తెలియదయ్యా అని చెప్తూ పాత్రత యాహ మధ్య పరిభావ్యచ దీన దయాళుతాంతవ, ఏమీ తెలియని నేను మాత్రమే నీ రక్షణ పొందడానికి అర్హుడను అన్నాడు. ఇక్కడ అది విషయం. ఇక్కడ కర్మ తెలియదు, జ్ఞానం తెలియదు, ఏమీ తెలియదు కనుక నేను అర్హుణ్ణి అన్నాడు. ఎందుకంటే ఏదో ఒకటి ఉంటే దాంతో వాడు బాగుపడతాడులేని వదిలివచ్చు, నాకు ఏదీ లేదు కనుక నన్ను నువ్వు కాపాడడానికి నేనే కరెక్ట్ అన్నాడు ఇక్కడ. ఎందుకంటే దీనదయాళుతాం, నువ్వు ఏమీ లేని దీనుల్ని దయ చూపించే వాడివి గనక నేనే తగిన వాడను. కానీ నేను తగిన వాడిని అనేది నేనే తగినవాడినయ్యా అనేది అహంకారంతో కాదు, నాకు ఏమీ లేదు కనుక నేనే తగినవాడును. ఎందుకంటే దానానికి పాత్రుడు దరిద్రుడే, నీ అనుగ్రహానికి పాత్రుడిని నేనే అన్నాడు ఇక్కడ. అది అనమాట గొప్ప విషయం. స్తోత్రం అహంకరోమి మమ దోషగణం పరిహత్య శాశ్వతం. కనుకనే ఒక్కడు చేస్తున్నా ఏంటంటే నాకు తెలిసిన మాటలతో నీకు స్తోత్రం చేసుకుంటున్నాను, నా యొక్క దోషగణాలన్నిటి సంపూర్ణంగా వదిలించి కాపాడు. ఇది బ్రహ్మాది దేవతలు కూడా అదే పని చేస్తున్నారు నీ దగ్గరకు వచ్చి. నేనేమిటి గోత్రభిదాది కమ్యవర గోపతి వాహ వితీర్యతే పదం. ఒక్కసారి నీ పాదాలు చూపించవయ్యా గట్టిగా పట్టుకుంటాను. ఎందుకంటే గోత్రభిత్ అంటే పర్వతాలు నశింపజేసిన ఇంద్రుడు, అలాంటి ఇంద్రాదులే నిన్ను పట్టుకుని దండం పెడుతున్నారు. వాళ్ళ బతుకులకే నువ్వు కావాల్సి వచ్చావు, ఏమీ లేని నాకు ఇంకెంత కావాలి, నువ్వు నాకు కూడా నువ్వే కావాలి. ఇక్కడ ఉన్నవాడే నిన్ను పట్టుకున్నప్పుడు లేనివాడిని నేనెంత పట్టుకోవాలి నిన్ను, అది చెప్తున్నాడు. అందుకు వితీర్యతే పదం పాదం చూపించవయ్యా. గోపతి వాహ వృషభం మీద కూర్చున్నవాడా, ఎందుకు ఇలా చెప్పారంటే నువ్వు నా దగ్గరికి రావాలనే కదా దాని మీద కూర్చున్నావు, వాహనం వాహనం ఎందుకంటే నా దగ్గర నువ్వు రావడానికి, అందుకే దాని మీద కూర్చున్నావు కనుక నీకు నమస్కారం. శత్రవ తోష శోష శత్రువుల ఆనందాన్ని ఎండగట్టేవాడా అని అర్థం. ఇక్కడ శత్రువుల్ని సుఖపడినవి కూడా చేసేవాడు అంటే నాలో ఉన్న అరిషడ్ విగ్రహమును భావించుకోవాలి. ఇక్కడ మొత్తానికి చెట్ట చివరికి ఏం చెప్తున్నారంటే, స్వామి అన్నీ విడిచిపెట్టి నేను చెప్తున్నది ఒకటే మాట, ఇదొక్కటి అంట అన్ని ముందు, ఇదొక్కటి అనగలిగితే చాలా మనందరం. త్వం జననీ పితాచ మమ దైవత మీస గురుసకేసిత త్వం జగదీశ బంధురపి వస్తుచ మూలధనంచ జీవితం. అందుకే అన్నాం ఈ 12 శ్లోకాలు అర్థస్పృహతో అన్నారు, అంటే మాత్రం వెంటనే మోక్షిస్తాడు ఆయన ఆశు. ఇది ఆశుకవిత్వం అంటే ఇదండి, వెంటనే చెప్పేది కాదు, వెంటనే అనుగ్రహించి చెప్పే కవిత్వం ఇది. త్వం జననీ పితాచ మమ దైవతం గురుహు సఖ ఈషిత జగదీశ బంధురపి, అంతేనా వస్తుచ మూలధనం, వస్తువు అంటే వాస్తవముగా ఉన్నది వస్తువు, నువ్వే నాకు వాస్తవంగా ఉన్నావు. మూలధనం, నా మూలధనమయ్యా నువ్వు. అంతేకాదు జీవితం, నా జీవితమే నువ్వు. ఇట్లాంటి మాటలు మనకు కొత్త. నా జీవితమే నువ్వు, నా ప్రాణమే నువ్వు, నాదంతా నువ్వే, నువ్వు లేక నేను లేను, ఇవన్నీ మనకు కొత్త అంటూ ఉంటాం. కానీ పనికి మాలిన చోట అంటూ ఉంటాం, పనికి వచ్చే చోట అనండి, అన్నీ అయ్యున్నవాడినే అంటే ఇంకా బాగుంటుంది. కనుక నాకు తెలిసిన ఈ మాటలు అక్కడిక్కడ పారేసే మాటలే ఈ బంధాలన్నీ తీసుకొచ్చి నీతో అనుబంధం పెట్టుకుంటున్నానయ్యా. ఇదొక్కటి చేయగలిగినా చాలు కదా, అందుకే ఇది ఒక్కటి. ఈ ఒక్కటి కూడా అంత తేలిక కాదండి, కనీసం ఇది కూడా చేయకపోతే తరించడం తేలిక కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనీస ఇదేనా చేయగలగాలి. త్వం జననీ పితా చ మమ దైవతమీశ గురుస్సఖేసిత త్వం జగదీశ బంధురపి వస్తు చ మూలధనంచ జీవితం త్వం జయధామ భూమ పరతత్వమవైమి నకించనాపరం. నువ్వే పరతత్వమని, నువ్వే సర్వమునకు ఆధారమైన వాడని ఇది తెలుసు. ఇంతక తప్ప నాకు మరి ఒకటి తెలియదు, ఇంకేమీ తెలియదు, అన్నీ నువ్వే అని ఒక్క మాట మాత్రమే తెలుసుకుని త్వంజనమైషమాసు శివశంకర మామవ పార్వతీపతి. త్వంజనమైషమాసు అంటే ఈ జనుణ్ణి, వీడు ఏ జనుడు, నీ జనుడు, నీవాడు, వీడిని ఆసు వెంటనే. ప్రతి శ్లోకంలో ఆశు అనే మాట మాత్రం వస్తున్నది, వెంటనే అనుగ్రహించవయ్యా అన్నారు. ఇదే మాట, నిన్ను నమ్మిన రీతి నమ్మనురులన్ నీకన్న నాకెన్నలేరన్నల్ దమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు ఓ ఎన్నా ఎన్నడు నన్ను సంస్కృతి విషాదాబోంధి దాటించి. సంస్కృతి విషాదాంబోధి అంటే సంసారమనే సముద్రం. ఓ ఎన్నా ఎన్నడు నన్ను సంస్కృతి విషాదాంబోధి దాటించి అచ్చిన్నానంద సుఖాబ్ది తేల్చదు కదే శ్రీకాళహస్తీశ్వర అన్నారు ధుర్జటి గారు. ఇదే భావాన్ని, నిన్ను నమ్మిన రీతి నమ్మనురులన్. ఇది ఒకటి అనుకున్నా చాలు కదా, మొత్తాన్ని చెప్పాల్సింది చెప్పాడు, ఇంకేం మిగిలింది. శ్రీ అని ప్రారంభించి పిలిచి కూర్చోబెట్టి గోలంతా చేసి, అయ్యా విన్నావా, ఇంకా నీకు జయ జయాలు పలికి ముగిస్తాను నా గోలని అంటున్నాడు. జయ జయ హార హార శశి చారు శరీర వికాస హాస భృత్ జయ జయ శాంతదాంత వసుచంద్ర రవీక్షణ నిత్య నృత్యకృత్ జయ జయ చండ దండధర శాసన సంతత భక్త సక్త గుర్జయ జయ శేషభూష శివశంకర మామవ పార్వతీపతే శివశంకర మామవ పార్వతీపతే. శ్రీకారంతో మొదలు పెట్టాడు, జయకారంతో ముగించాడు. ఈ రెండుటి మధ్యన తన హృదయాన్ని విప్పి స్వామి పాదాలపై పరచి సమర్పణం చేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి సంపూర్ణ స్థుతి అవునా కదా, ఇప్పుడు ఎందుకు చెప్పానో తెలిసింది కదా.